Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం. ఇప్పుడు మీకోసం అర్జయ్ గిరిజా గారి తరాలు అంతరాలు కార్యక్రమం May 16, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకు నమస్సులు తెలియజేసుకుంటూ నేటి తరాలు అంతరాలు కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ మీ ముందుకు వచ్చేసింది మీ ఆర్జే గిరిజా పేసపాటి. మనం కిందటి 3 వారాల నుంచి ఆనాటి ప్రజల వినోద కార్యక్రమాల గురించి వివరంగా తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో భాగంగా మనం వీధి భాగవతాలు, వీధి నాటకాలు, అలాగే రంగస్థల నాటకాలు, హరికథలు, బుర్రకథలు, తోలుబొమ్మలాట మొదలైన వాటి గురించి వివరంగా తెలుసుకున్నాం. అందులో భాగంగానే నేడు తప్పెటగుళ్ళు గురించి తెలుసుకుందాం. ఈ తప్పెటగుళ్ళు చాలా విచిత్రంగా ఉంటాయి. నేనైతే విజయనగరం జిల్లాలో పుట్టి ఒక పల్లెటూరులో, మారుమూల పల్లెటూరులో పుట్టి పెరిగాను కనుక నేను చిన్నప్పటి నుంచి ఈ తప్పెటగుళ్ళు చూస్తూ పెరిగాను. అలాగే వీరి భాగవతాలు చూశాను, రంగస్థల నాటకాలు చూశాను, హరికథలు చూశాను, బుర్రకథలు చూశాను. మీకు చెప్తున్న ప్రతి ఒక్క అంశము కూడా నేను చూసినవి అయి ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇప్పుడు ఈ తప్పెటగుళ్ళ గురించి వివరంగా మీకు కూడా తెలియజేయాలని చాలా ఉబలాట పడుతున్నాను. విందావా మరి. తప్పెటగుళ్ళు ఉత్తరాంధ్ర యాదవుల కళారూపం. ఈనాటికి పల్లెలలో, గ్రామాలలో నాగరికతకు దూరంగా ఉన్న యాదవ కులస్థులు ప్రదర్శించే తప్పెటగుళ్ళు కొన్ని వందల సంవత్సరాలుగా చెక్కు చెదరకుండా ఈ కళారూపాన్ని కాపాడుకొస్తున్నారు. కోనారులు, యాదవులు, గొల్లలుగా పిలువబడే ఈ కులస్థులు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఈనాటికి మేకలు, గొర్రెలు మందలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. విద్యకు నోచుకొని వీరు పొద్దంతా గొర్రెలను, మేకలను పొలాలలో, అడవుల్లో మేపుతారు. రాత్రిపూట మందల వద్ద గొర్రెలకు కాపలా కాస్తూ ఉంటారు. వీరు ఒంటరితనాన్ని మర్చిపోవడానికి వీరి నోటి నుండి అనేక రకాలైన పాటలు వస్తూ ఉంటాయి. కుటుంబాలకు దూరంగా రాత్రిపూట మందకి కాపలా ఉన్న సమయంలో వీరు ఈ తప్పెటగుళ్ళు పాట, గొల్ల చెరువు మొదలైన పాటలను, కాటమరాజు కథలు పాడుతూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యంగా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో తప్పెటగుళ్ళు కళారూపం ప్రచారంలో ఉంది. ఇది సాంప్రదాయ నృత్య రూపం. గొల్ల కులానికి చెందినవారు ఎక్కువగా చేస్తూ ఉంటారు. వారికి పశువులు, గొర్రెలు, మేకల మందలు ఎక్కువ. వర్షాలు పడకముందు పశుగ్రాసానికి కూడా కష్టమైనప్పుడు భగవంతుని కటాక్షం కోసం చేసే దేవతారాధనలో ఈ తప్పెటగుళ్ళు ప్రముఖ స్థానం వహిస్తాయని అంటారు. ముఖ్యంగా యాదవులు జరిపే గంగమ్మ జాతర దశావతారాలు ముఖ్యమైనవి. కాటమరాజు భార్య గంగమ్మ. పార్వతీదేవే శివుని ఆజ్ఞ మేరకు కాటమరాజు భార్యగా జన్మించిందని, ఆ గంగమ్మే తమ కులానికి ఆరాధ్య దేవత అని యాదవుల నమ్మకం. శివుని దర్శించిన భక్తులందరికీ అన్ని వాయిద్యాలను ఇచ్చివేయగా మిగిలిపోయిన తప్పెటగుళ్ళను మాత్రం యాదవులకు ఇచ్చారని వారి కథనం. తప్పెటగుళ్ళు రొమ్ముకు వేలాడేటట్లు కట్టుకుంటారు. నాడు అశేష ఆంధ్ర ప్రజాసామాన్యాన్ని ఉర్రూతలూగించిన వారి ఉత్సాహ ఉద్వేగాలతో ఉద్రేకపరిచి ఆనందడోలికలలో ఊగులాడించిన రాజాధిరాజులతో పాటు సామాన్య ప్రజలను మెప్పించి వారి మన్ననలు పొంది రంగరంగ వైభోగంగా వారి జీవితాలలో జీవించి వారి జీవితాలను తీర్చిదిద్దిన నాటి జానపద కళారూపాలతో పాటు తప్పెటగుళ్ళు కూడా విశిష్ట సంగీత నృత్య కళారూపం అని చెప్పక తప్పదు. ఈనాడు అక్కడక్కడ కనిపిస్తూ కొన ఊపిరితో కొట్టుకుంటూ దిక్కు తెన్ను లేక ఆదరణ కోసం ఎదురు చూస్తూ ఉంది. ఈ తప్పెటగుళ్ళు ఒకనాటి కళింగాంధ్ర దేశంలో ఉత్తమ కళారూపంగా వెలుగొందిన జానపద కళారూపం. అది ఈనాడు కనుమరుగైపోతూ ఉంది. ఈనాడు ఉత్తరాంధ్ర దేశంలో పల్లెటూళ్లలో పల్లె ప్రజల పోషణతో కొంతవరకు సంరక్షించబడుతూ ఉంది. ప్రతి ఏటా జరిగే దేవతల కొలువుల్లోనూ, జాతరలలోనూ, పండుగ దినాల్లోనూ ఉత్సాహంగా ప్రదర్శించబడుతూ ఉంది. తప్పెటగుళ్ళు జానపద సంగీత నృత్య రూపకం. రేకుతో గుండ్రంగా తయారు చేసిన తప్పెట లాంటి ఒక వాయిద్య పరికరాన్ని రొమ్ముపై కట్టుకొని రెండు చేతులతోనూ వివిధ గతులలో ఉధృతంగా వాయిస్తూ కాళ్లకు గజ్జలు కట్టి ఒకే విధమైన రంగుగల నిక్కర్లను తొడిగి కేకలతో రూపాలతో కేరింతలు కొడుతూ ఆనందంతో వలయాకారంగా తిరుగుతూ కట్టుదిట్టమైన శాస్త్రీయమైన అడుగులతో అందరూ వంగుతూ లేస్తూ గెంతుతూ సుదీర్ఘ రాగాలతో ఆలాపన చేస్తూ మృదు మధురమైన సంగీతంతో మధురంగా పాటలు పాడుతూ ప్రేక్షకులను రంజింపజేస్తారు వీరు. తప్పెటగుళ్ళు పాట మొదట శ్రీకాకుళం జిల్లాలోనే పుట్టిందంటారు. అయినా ఇది శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల వరకు విస్తరించింది. యాదవులు ఎక్కువగా ఉండే ప్రతి గ్రామంలోనూ తప్పెటగుళ్ళ బృందం ఒకటి ఉంటుంది. ఇప్పటికీ ఈ నాలుగు జిల్లాల్లో పెద్ద పెద్ద బృందాలు చాలా ఉన్నాయి. అయితే ఇది ఏ జిల్లాలో పుట్టినా యాదవుల నోటిలో వారి మందలలో పుట్టిందనేది మాత్రం నిజం. దీనికి 400 సంవత్సరాల పూర్వచరిత్ర ఉన్నట్లు తెలుస్తోంది. ఈ తప్పెటగుళ్ళను ప్రదర్శించేటప్పుడు వీరు రంగురంగుల బనియన్లను ధరిస్తారు. కాళ్లకు గజ్జలు కట్టుకొని ఒకే విధమైన రంగురంగుల నిక్కర్లను తొడిగి లంగోటి లాంటి గోచీలను ధరించి రేకులతో గుండ్రంగా తయారు చేసిన తప్పెటగుళ్లను గుండెకు కట్టుకొని రెండు చేతులతో వివిధ గతులతో ఉధృతంగా వాయిస్తారు. కేకలతో అరుపులతో కేరింతలు కొడుతూ ఆనందంగా గుండ్రంగా తిరుగుతూ శాస్త్రీయమైన అడుగులతో అందరూ గంతులేస్తూ గెంతుతూ సుదీర్ఘ రాగాలాపనతో ఆలాపన చేస్తూ తప్పెటలను కొడుతూ పాటలు పాడతారు. జట్టు నాయకుని ఆట మాట ప్రకారమే ప్రదర్శన జరుగుతుంది. వీరి ముఖాలను చూస్తే వీరందరూ నిరక్షరాస్యులేనని ఇట్టే చెప్పేయచ్చు. కొంతమందికి పొడవైన జుట్టులుంటాయి, మరికొంతమంది గోచీలను కూడా కట్టుకుంటారు. వీరు నాగరికతకు దూరంగా ఉన్నారు అనడానికి ఇదే నిదర్శనం. లయబద్ధంగా నృత్యం చేసే ఈ బృందాలలో 15 నుండి 20 మంది వరకు ఉంటారు. తాళం లయ తప్పకుండా, క్రమం తప్పకుండా వలయాకారంలో తిరుగుతూ వీరు చేసే నృత్యం కన్నుల పండుగగా ఉంటుంది. తప్పెటగుళ్ళ బృందానికి ఒక నాయకుడు ఉంటాడు. అతనే ఆ బృందానికి గురువు. నాయకుని చెప్పుచేతల్లో ప్రదర్శన సాగుతుంది. కేవలం తప్పెటగుళ్ళతో నృత్యం చేయటం మాత్రమే కాక నాయకుడు రామాయణం, భారతం, బొబ్బిలి యుద్ధం మొదలైన కథలను చెబుతూ మధ్య మధ్య రంధరంధర మాస్వామి జన్నయ్య వంటి కొన్ని కీర్తనలు పాడుతూ ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తుతాడు. లయబద్ధంగా నృత్యం చేసే ఈ బృందాలలో 20 మంది వరకు ఉంటారు. ఇంకా ఎంతమంది అయినా ఉండొచ్చు, కానీ వారు సమర్థులై ఉండాలి. తాళం లయ తెలిసి తప్పకుండా నృత్యం చేయగలిగి ఉండాలి. క్రమం తప్పకుండా వలయాకారంగా తిరుగుతూ వీరు చేసే నృత్యం కన్నుల పండుగగా ఉంటుంది. ముఖ్యంగా ఈ కళను గొల్ల శుద్ధులను ఆదరించిన యాదవులే ఆరాధిస్తారు. ప్రదర్శన స్థాయి పెరిగే కొద్దీ ప్రదర్శకుల ప్రదర్శన మధ్యలో వారి వారి ప్రతిభా విశేషాలను ప్రదర్శిస్తారు. ఒకరికంటే మరొకరు మిన్నగా రెండు భాగాలుగా చీలిపోయి పోటీలు పడతారు. ఒకరికంటే మరొకరు తప్పెట మీద వాద్య వనరులను గమకాలను వినిపిస్తారు. ప్రదర్శన పతాక స్థాయి చేరేసరికి సర్కస్లో మాదిరి ఫీడ్స్ చేస్తూ ప్రేక్షకుల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తారు. నిజానికి తప్పెటగుళ్ళు ప్రదర్శనకి ఈ సర్కస్ ఫీడ్స్కి సమన్వయం ఉండదు. ఉండకపోయినా ప్రేక్షకులు ఉత్కంఠతో ఈ సాహస ప్రదర్శనని చూస్తారు. నృత్యం చేస్తూనే వలయాకారంగా తిరుగుతూనే రయము తప్పకుండానే చిందులు తొక్కుతూనే ఒక పక్క ఆ తప్పెటలు వాయిస్తూనే నెమ్మదిగా ఒకరిపై మరొకరు ఎక్కుతూ అంచెలంచెలుగా గోపురాకారంగా నిలిచినప్పుడు ఆ దృశ్యం చూడడానికి ఎంతో అద్భుతంగా ఉంటుంది. పైవారు బరువునంతా కిందివారు భరిస్తూ ఉంటే పక్కనున్న కొద్దిమంది లయ తప్పకుండా పాటలు పాడుతూనే ఉంటారు. ఇలా చేయాలంటే ఎంతో ఏకాగ్రత కావాలి. కూచిపూడి నృత్యంలో నెత్తిన చెంబు, కాళ్ళ కింద పళ్ళెము మాదిరి వీరు కూడా నీరు నింపిన మట్టికుండ అంచులపై ఒక నిలబడితే అతనిపై మరొక వాద్యకారుడు తప్పెటలను వాయిస్తూనే నీరు నిండిన కొండను నెత్తిన పెట్టుకొని నీరు తొణకకుండా ఒక పక్క తప్పెట వాయిస్తూ నీరు తొణికిపోతాయేమో అనే దృష్టి కూడా లేకుండా నృత్యం చేస్తూ ఉంటే చుట్టూ చేరిన జనసందోహం ఆపకుండా చప్పట్లు చరుస్తూనే ఉంటారు. ఇలా వీరు వివిధ విన్యాసాలు ప్రదర్శిస్తారు. తప్పెటగుళ్ళ గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందర ఒక చిన్న విరామం తీసుకొని మళ్ళీ మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్ ఫ్రెండ్స్.
Everyone, this is your Ranina Reddy and you're listening to Mind Media, the voice of India. Idi Bharatiya Swaram.
గుళ్ళు దేవుళ్ళకి ఇచ్చేంత మర్యాద ఇదివరలో వెండితెర నటీ నటులకు ఇచ్చేవారు. తమ నటనతో, వ్యక్తిత్వంతో జనం గుండెల్లో వెండితెర వేల్పులై వెలిగిన తారల ఆసక్తికరమైన జీవిత గాథల్ని మీ ముందుకు తెచ్చేస్తున్నాం. ప్రతి బుధవారం మధ్యాహ్నం భారత కాలమానం ప్రకారం 3:30 to 4:30 వరకు మీ ఆర్జే భావరాజు పద్మిని మీకందించే వెండితెర వేల్పులు అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ఖచ్చితంగా వింటారు కదూ. మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
భారతీయ సంస్కృతిని, వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి, సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకు తరాలు అంతరాలు కార్యక్రమానికి పునఃస్వాగతం ఫ్రెండ్స్. ఈ విధంగా తప్పెటగుళ్ళు వాయించేవారు వివిధ విన్యాసాలను ప్రదర్శిస్తారు. ప్రదర్శన స్థాయి పెరిగే కొద్దీ వారిలో వారు ఒక్కొక్కరు తమ ప్రతిభా విశేషాలను ప్రదర్శిస్తారు. ఒకరిని మించి మరి ఒకరు దరువులు వేసి ఆ దరువులకి అనుగుణంగా ఆడతారు. వాయిద్య వరుసలను గమకాలను వినిపిస్తారు. ప్రదర్శన పతాక స్థాయికి చేరుకునేటప్పటికీ సర్కస్ ఫీట్లు లాంటి ఫీట్లు చేస్తారు. నృత్యం చేస్తూనే లయ తప్పకుండా, వలయాకారం తప్పకుండా, చిందులు తొక్కుతూనే, ఒక పక్క తప్పెట్లు వాయిస్తూనే, నెమ్మదిగా ఒకరిపై మరొకరు ఎక్కుతూ అంచెలంచెలుగా గోపురం ఆకారంలో నిలిచి చివరిన మరో వ్యక్తి నిలబడి తప్పెట్లు వాయిస్తాడు. చివరకు ఒక్కొక్కరుగా కిందకి దిగుతారు, మొగ్గలు వేస్తారు. ఒక వ్యక్తి కింద వెల్లకిలా పడుకొని దరువులు వేస్తూ కాళ్లను భూమికి తాకిస్తూ చుట్టూ తిరుగుతాడు. కొండపై నిలబడి నృత్యం చేస్తారు. రెండు మూడు చెంబులను నీటితో తలపై పెట్టుకొని అవి పడిపోకుండా కూడా నృత్యం చేస్తారు. లయానుగుణమైన పాటలు పాడతారు. ఎన్నో భక్తిగేయాలతో పాటు దశావతారాలు, కృష్ణలీలలు, సారంగధర చరిత్ర, చెంచిత, అమ్మవారి చరిత్ర లాంటి కథాగేయాలను కూడా పాడుతూ సన్నివేశాలకి అనుగుణమైన అభినయాలను ప్రదర్శిస్తూ వారి వారి ప్రతిభను కనపరిచే విన్యాసాలు చేస్తారు. వివిధ భంగిమల్లో తప్పెట్లు వాయించటమే కాక ఒకరి మీద ఒకరు ఎక్కి ఒకరి సహాయంతో రెండు వైపులా ఇద్దరు వేలాడుతూ తప్పెటలు వాయించటం, రెండు జట్లుగా విడిపోయి తప్పెటగుళ్ళు వాయిస్తూ వారి ప్రతిభను ప్రదర్శించటం, అలాగే ఒక కొండపైన ఒకరు నిలబడి అతనిపైన మరొకరు నిలబడి గుళ్ళు వాయిస్తారు. విన్యాసాలలో ఎగిరి అమాంతంగా కింద పడటం, మోకాళ్ళ మీద కూర్చొని విన్యాసంగా గుళ్ళు వాయించటం, ఇలా ఈ ప్రదర్శన ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచే విధంగా 4-5 గంటల పాటు సాగుతుంది. పగటిపూట తమ వృత్తిని చూసుకుంటూనే రాత్రిపూట ప్రదర్శనలను ఇస్తారు. అలాగే రాత్రిపూటే శిక్షణ కూడా పొందుతారు. వారి వారి బిడ్డలకు చిన్నతనం నుంచే ఈ విద్యలో శిక్షణ ఇస్తారు. ముఖ్యంగా తప్పెటగుళ్ళలో పురుషులే పాల్గొంటారు. ఒక ప్రాంతానికే ప్రాముఖ్యం ఇచ్చే ఈ కళారూపం జాతీయ ఉత్సవాలలోనూ విదేశాలలోనూ కూడా ప్రదర్శింపబడుతూ ఉంది. ముఖ్యంగా ఈ ప్రదర్శనలు జాతరల్లోనే జరుగుతాయి. ఈ ప్రదర్శన రాత్రిపూటే ప్రదర్శింపబడుతుంది. ప్రదర్శన అంతా అభినయ విన్యాసంతో తొణికిసలాడుతుంది. పాటకు తగిన తాళం, తాళానికి తగిన లయ, లయకు తగిన నృత్యం, నోటితో పాట, ముఖంలో ఉత్సాహ ఉద్రేకాలతో కూడిన సాత్విక చలనం కొట్టొచ్చినట్లు కనపడతాయి. తప్పెటగుళ్ళు ప్రదర్శన ఏ గ్రామంలో ఇవ్వదలుచుకున్నారో ఆ గ్రామ పెద్దల వద్ద పావలా డబ్బులతో కొంచెం బెల్లం కొని తిన్నాక తాము ఆ గ్రామానికి వచ్చి తప్పెటగుళ్ళను వాయిస్తామని భయానాగా తీసుకుంటారు. ఆ తర్వాత ఆ గ్రామానికి వెళ్ళి తప్పెటగుళ్ళను వాయిస్తారు. అలాగే ఈ కళారూపాన్ని యాదవ కులస్థులు చేసుకునే గాపు సంబరాలలోనూ, గంగాదేవి పండుగల్లోనూ, గ్రామదేవత పండుగ, దేవుడు సంబరాలు, శ్రీరామ కొలువులోనూ కూడా ప్రదర్శనలు ఇస్తారు. అప్పుడప్పుడు రాజకీయ నాయకుల ప్రభుత్వ పథకాల ప్రచారంలోనూ, ఊరేగింపులోనూ కూడా పాల్గొంటారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోనూ, బొంబాయి, పాట్నా వంటి ప్రదేశాల్లోనే కాకుండా శ్రీలంక మొదలైన దేశాలలోనూ, తానా సభలలోనూ కూడా ప్రదర్శించబడ్డాయి. రామాయణం, మహాభారతం, భాగవతము, పురాణాలలో, ఇతిహాసాలలోని కావ్యాలలో ఈ కళాకారులు గేయ రూపకాలుగా అల్లుతూ ఉంటారు. 19వ శతాబ్దానికి చెందిన శ్రీకాకుళం నివాసి బలివాడ నారాయణ గారు రాసిన తొలి తప్పెటగుళ్ళు కథాగేయం శ్రీకృష్ణ అనేది ఇప్పటికీ చాలా ప్రచారంలో ఉందని తెలుస్తుంది. అయితే ఈ కళాకారుల నోటి ద్వారా మౌఖిక సాహిత్యం మరియు మాండలికలు, గ్రామీణ యాస భాషలలో కూడిన పదాలే వస్తాయి. చెంచులక్ష్మి, సారంగధర, తూర్పు భాగవతం దరువులు, లక్ష్మణమూర్ఛ, తేలుపాట, గాజులోడి పాట, రెల్లిదాని పాట, మందులోడి పాట, చుట్టపాట, పాలు చల్లలు అమ్మడం, స్థానిక ఇతివృత్తాల ఆధారంగా పాటలను పాడుతారు. అయితే ఒక చరణం పాడి దానిని అనేక తాళ వరుసలతో మళ్ళీ పాడుతూ దరువులు వేసి నృత్యం చేసి సుమారు 2-3 గంటల పాటు 2-3 చరణాలను మళ్ళీ మళ్ళీ పాడుతూ సాగదీసి పాడతారు. వీరి భాష బాణీలు స్థానిక యాసలో ఉంటాయి. నిరక్షరాస్యులు అయినందున కొన్ని శబ్దాలు కూడా దుశ్శబ్దాలుగా పలుకుతారు. అయితే అవి అక్షరాస్యులమైన మనకు మాత్రమే పుస్తక భాష ప్రకారం తప్పుగా కనిపిస్తాయి. వారు గ్రామాలలో కుటుంబాలలో ఆడుకునే మాటల మాదిరిగా యాస మాండలికాల కలగలుపుతో పాటలు పాడుతారు. యాదవులైన తప్పెటగుళ్ళ కళాకారులు ముఖ్యంగా చెప్పే కథ గంగమ్మ కథ. గంగమ్మను వారు ఆరాధ్య కులదేవతగా ఆరాధిస్తారు. కాటమరాజు భార్య గంగమ్మ అని, శివుని ఆజ్ఞని అనుసరించి పార్వతీదేవే గంగమ్మగా అవతరించిందని యాదవుల నమ్మకం. అంతేకాదు, అందరికీ అన్ని వాయిద్యాలను దానం చేసిన శంకరుడు తన వద్ద మిగిలిపోయిన తప్పెటగుళ్లను యాదవులకి మాత్రం ఇచ్చినట్లు ఇతిహాసం. గంగమ్మ పట్ల వీరు ఎటువంటి భక్తి శ్రద్ధలను కలిగి ఉంటారో, గంగమ్మ తిరునాళ్లలో గంగమ్మని ప్రార్థిస్తూ కథను సాగిస్తారు. ముఖాలు పైకెత్తి నివ్విరపడి అలాగే ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోతారు. అది ఎంతటి అద్భుత ప్రదర్శనో మనం ఊహించుకోవచ్చు. ఈ ప్రదర్శన ఎంతో కట్టుబాటుతో, క్రమశిక్షణతో నడుస్తుంది. ఒక ధ్యేయంతో, లక్ష్యంతో నడుస్తుంది. ఎంతో భక్తిభావంతో ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రదర్శనని సాగిస్తారు. వారి ప్రదర్శన వరుస క్రమంలో ఏమాత్రం పొరపాటు జరిగినా చాలా అవమానంగా భావిస్తారు. అందువల్లే వారి ప్రదర్శన ప్రారంభం నుండి ఆశాంతం వరకు ఎంతో ఆసక్తికరంగా నడుస్తుంది. ఎంతో ఉత్తమమైన ఈ కళారూపం ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో అధిక ప్రచారంలో ఉంది. విజయనగరం జిల్లా గజపతినగరం తాలూకా పల్లపేట, మురిపల్ల గ్రామాలలో ఈ కళారూపం ఇప్పటికీ సజీవంగా ఉంది. ఈనాడు గజపతినగరం చుట్టుపక్కల 40 గ్రామాలలో శిక్షణ పొందిన తప్పెటగుళ్ళ దళాలు ఉన్నాయి. శ్రీకాకుళం పట్టణానికి దగ్గరలో ఉన్న షేర్ మొహమ్మద్పురంలో శిక్షణతో కూడిన మరొక దళం ఉంది. ఇవి ఫ్రెండ్స్ తప్పెటగుళ్ళకి సంబంధించిన నాకు తెలిసినంతవరకు వివరాలు మీకు తెలియజేశాను. ఇప్పుడు మనం మరొక అంశం గురించి తెలుసుకుందామా? అదేంటో ఇప్పుడు చూద్దాం. ఈ తప్పెటగుళ్ళు తర్వాత ఆనాటి ప్రజల వినోద కార్యక్రమాలలో మరి చాలా గొప్ప స్థానాన్ని ఆక్రమించుకున్నది రేడియో అని చెప్పచ్చు. ఈ రేడియో గురించి చెప్పాలంటే, ప్రస్తుతం నడుస్తున్న ఈ ఎలక్ట్రానిక్ యుగంలో లెక్కలేనన్ని వినోద సమాచార సాధనాలు మనకు అందుబాటులో ఉన్నాయి. నిత్య పరిశోధనల మూలంగా సాంకేతికత రాకెట్ వేగంతో అభివృద్ధి చెందుతోంది. సౌకర్యవంతమైన, నాణ్యమైన, అధిక సామర్థ్యం గల పరికరాలు మనకు నిత్యం అందుబాటులోకి రావడం హర్షించదగ్గ విషయం. అంతర్జాలం వంటి సాంకేతిక విప్లవం ద్వారా ప్రపంచంలో నిత్యం జరిగే సంఘటనలు అన్ని రంగాలలో సాధిస్తున్న అభివృద్ధి క్షణాల్లో మనకు అందిపోతోంది. నేటి ప్రజలు కంప్యూటర్, ఇంటర్నెట్, సెల్ఫోన్, కేబుల్ టీవీ లాంటి సాధనాలు లేని జగత్తును ఊహించగలరా? ఆనాటి రోజుల్లో స్వగ్రామంలో ప్రాథమిక విద్య వరకు మాత్రమే అందుబాటులో ఉండేది. అందువలన ఉన్నత పాఠశాల విద్య కొన్ని పట్టణాల్లోనూ, కళాశాల విద్య అయితే నగరాల్లోనూ కొనసాగేది. ఈ కారణంగా విద్యార్థులు వివిధ ప్రాంతాల్లోని సామాజిక పరిస్థితులను గమనించడం జరిగేది. ఆ రోజుల్లో ఇంతటి సాంకేతిక అభివృద్ధి ఇంకా జరగనందున వినోదం, సమాచారం, విజ్ఞానం కోసం ప్రజలు రేడియో, సినిమా, పత్రికలు, నాటకాలు మరియు కొన్ని జానపద కళలపై ఆధారపడేవారు. ఈ సాధనాలన్నింటిలోనూ రేడియో, దీనినే ఆకాశవాణి అని కూడా పిలుచుకుంటాము, ఇది అత్యంత ప్రీతిపాత్రమైనది. ప్రారంభ దశలో రేడియో పరికరం చాలా పెద్ద ఆకారంలో ఉండటమే కాక ధనికులకు మాత్రమే అందుబాటులో ఉండేది. తదుపరి కాలంలో వచ్చిన సాంకేతిక విప్లవం వలన ట్రాన్సిస్టర్ అందుబాటులోకి వచ్చింది. క్రమంగా దాని సైజు జేబులో ఇమిడిపోయేటంతగా తయారు కావడం వలన ఎక్కడికైనా తీసుకువెళ్లే సౌలభ్యం ఏర్పడింది. అంతేకాక దాని వెల అతి సామాన్యులకు సైతం అందుబాటులోకి వచ్చి బహుళ ప్రజాదరణ పొందింది. దీనికి తోడు ఆకాశవాణి ప్రసారాలు కేంద్ర ప్రభుత్వ సంస్థచే ప్రజలకు ఉచితంగా అందించబడటం ఎంతో హర్షించదగిన విషయం. రేడియో కార్యక్రమాలు అన్ని వయసుల వారికి, అన్ని రంగాల వారికి వినోదం, విజ్ఞానం మరియు మానసికోల్లాసం కలిగించే విధంగా నిబద్ధతతో రూపొందించబడేవి. ఉదయ ప్రసారాలు దేశభక్తి గీతంతో ప్రారంభించి పిమ్మట దైవభక్తి గీతాలు, కీర్తనలు, సుభాషితాలు మంచి సూక్తులతో కొనసాగేవి. వ్యవసాయదారులకు పాడి పంటలు వంటి కార్యక్రమాల్లో సలహాలు, సూచనలు ఆ రంగంలోని నిపుణులచే బోధించడం జరిగేది. ఇక వార్తా సమాచారానికి వస్తే, రోజులో 3-4 సార్లు ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తల సమాహారంతో వార్తా ప్రసారాలు ఉండేవి. క్రీడా సమాచారం, వాతావరణ సూచనలు వంటివి కూడా అందులో చోటు చేసుకునేవి. అన్ని వయసుల వారికి వారి అభిరుచికి తగినట్లు అనేక కార్యక్రమాలను అందించేవారు. కుటుంబ సభ్యులంతా ఒక్కచోట కూర్చొని రేడియో ప్రసారాలను ఆస్వాదించారు. ఇప్పుడు ప్రజలందరి మన్ననలు పొందిన కొన్ని కార్యక్రమాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాము. ఈ విధంగా రేడియో గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందర ఒక చిన్న విరామం తీసుకుని మళ్ళీ మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్డ్ ఫ్రెండ్స్.
గోరవలపుల దారులలోన కరగిపోయే తరుణమాయే అందుకో నన్నందుకో. పచ్చిక పానుపు వెచ్చగా
పిలిచే
వీడని దంటగరమ్మని వసివాడని పూలై పొమ్మని పుల దారులలోన కరగిపోయే తరుణమాయే అందుకో నన్నందుకో. తాకే జ్వాలలు
ఏవో
వేడిగా సోకే వెన్నెలలేవో చిన్నది విసిరే తూపులు చెలి చిలికిన ముసి ముసి నవ్వులు
కన్నుల నీడలలోన దూర వల్ల పుల దారుల
ఆగిపోయే తరుణమాయే అందుకో నన్నందుకో అందుకో నన్నందుకో.
నమస్కారం, నేను మీ కృష్ణ చైతన్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పాత నుంచి కొత్త దాకా మస్త్ జబర్దస్త్ సినిమా ముచ్చట్లు వింటూ మంచి మంచి సినిమా పాటల్ని మాతో కలిసి పాడాలనుకుంటున్నారా? అయితే లేటెందుకు, సింగ్ ఎలాంగ్ షోకి డైల్ చేయండి. మీకు నచ్చిన పాటల్ని సింగర్ సిసిరాతో కలిసి పాడండి. భారత కాలమానం ప్రకారం సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు రాత్రి 7:30 to 8:30 వరకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమాన్ని తప్పక వింటారు కదూ. మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పిట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకు తరాలు అంతరాలు కార్యక్రమానికి పునఃస్వాగతం ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రజలందరి మన్ననలు పొందిన కొన్ని రేడియో కార్యక్రమాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాము. ప్రజలు అందరిలోకి పెద్దలు వృద్ధుల కోసం ఎటువంటి కార్యక్రమాలు ఉండేవంటే భక్తిరంజని, భక్తి గీతాలు, సుప్రభాత కీర్తనలు, స్తోత్రాలు, సూక్తి ముక్తావళి మొదలైనవే కాక ప్రముఖులచే ఆధ్యాత్మిక ప్రవచనాలు, శ్రీరామనవమికి భద్రాద్రి నుండి కవులు పండిత శ్రేష్ఠుల వ్యాఖ్యానాలతో సహా ప్రత్యక్ష ప్రసారం అందరినీ అలరించి భక్తి పారవస్యంలో ముంచివేసేది. ఇక సాహిత్యపరంగా చూస్తే పండుగ దినాలు, జాతీయ పర్వదినాల్లో కవి సమ్మేళనం కార్యక్రమం అందరినీ ఆకట్టుకునేది. సమస్యాపూరణం, అవధానం లాంటివి, ప్రముఖులతో పరిచయం, చర్చాగోష్ఠి, పేరు పొందిన పుస్తకాల పరిచయం ఎంతో మెప్పు పొందాయి. పురాణ కాలక్షేపం కోసం హరికథలు చారిత్రక పౌరాణిక ఇతివృత్తంతో ఉండేవి. బుర్రకథలు కూడా అందరినీ సంతోషపరిచేవి, అవి కూడా చారిత్రక పౌరాణిక ఇతివృత్తంతో ఉండేవి. ఇక బాలబాలికల కోసం బాలానందం అనే కార్యక్రమం రూపొందించబడి అందులో కదంబ కార్యక్రమం, గేయాలు, కథలు, ప్రముఖుల జీవిత చరిత్రలు, ప్రపంచంలోని వింతలు విశేషాలు, సుభాషితాలు, నీతి కథలు, పొడుపు కథలు, ప్రముఖులతో పరిచయాలు మొదలైన అంశాలతో విజ్ఞాన వినోదాలను అందించే విధంగా రూపకల్పన చేయబడేది. ఈ కార్యక్రమం కోసం పిల్లలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసేవారు. పాఠశాల విద్యార్థుల కోసం వారి బడి సమయాల్లోనే అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే సిలబస్లోని అంశాలను బోధించే కార్యక్రమం కూడా ఉండేది. ఇక యువత కోసం లలిత శాస్త్రీయ సంగీతంలో విద్వాంసులచే శిక్షణా కార్యక్రమం ఉండేది. నాటికలు, పాటలు, సైన్స్ క్విజ్లు, వివిధ రంగాల్లోని ప్రముఖులచే ఉపన్యాసాలు, చారిత్రక విశేషాల సమాహారంతో యువతలో విజ్ఞానం, దేశభక్తిని కలిగించే కార్యక్రమాల ప్రసారం జరుగుతూ ఉండేది. పైన తెలిపిన కార్యక్రమాలతో పాటు వినోదం కోసం శ్రోతలు కోరిన సినిమా పాటలు, సంక్షిప్త శబ్దచిత్రాలు, ఇక హాస్య గుళుకలు అనబడే జోక్స్, క్రికెట్ వంటి క్రీడల్లో ప్రత్యక్ష ప్రసారాలు సైతం ఉండేవి. తాజా వార్తల సమాహారం క్లుప్తంగా అందించే ఉద్దేశంతో వ్యంగ్య చెలోక్తులతో రూపొందించిన బావగారి కబుర్లు, వినోదాల వీరయ్య, సీతక్క, ఏకాంబరం, యాదగిరి కబుర్లు లాంటి సరదా కార్యక్రమాలు చాలానే ఉండేవి. నెలలో 1-2 సార్లు మద్రాసు కేంద్రం నుండి రిలే చేయబడే నాటకాల్లో ప్రముఖ సినిమా నటులు కూడా పాల్గొనడం ఎంతో ఆనందాన్ని కలిగించేది. ఆనాటి రచయితలు, కళాకారులు, సాంకేతిక నిపుణులు, అంకిత భావంతో పనిచేసి అన్ని కార్యక్రమాలను సర్వజన రంజితంగా రూపొందించి ప్రజల మన్నన పొందారు. పండితుల్ని పామరులను కూడా అలరించే ప్రసారాలు ఉండేవి. అన్ని వయసుల వారికి, అన్ని రంగాల వారికి ఉపయుక్తంగా ఉండే కార్యక్రమాల్ని అందించినందుకు ఆకాశవాణి సిబ్బందిని, ప్రభుత్వాన్ని అభినందించి తీరాల్సిందే. 1973 అనుకుంటా అప్పుడు కొలంబో నగరం నుండి రేడియో సిలోన్, అంటే ఇప్పటి శ్రీలంక, ప్రసారాల్లో తమిళం, తెలుగు భాషల్లో కూడా కార్యక్రమాలు వస్తూ ఉండేవి. ప్రతిరోజు సాయంత్రం 30 నిమిషాల పాటు తెలుగులో వివిధ కార్యక్రమాలు ప్రసారం అయ్యేవి. అందులో శ్రోతలు కోరిన సినిమా పాటలు, నేటి శ్రోత, జాబులు జవాబులు లాంటివి ఉండేవి. శ్రీమతి మీనాక్షి పొన్నుదొరై అనే ఆవిడ వ్యాఖ్యాతగా వ్యవహరించేవారు. శ్రోతలు రాసే ఉత్తరాల్లో ఆమెను ప్రియమైన అక్కయ్య అని సంబోధించడం ముచ్చటగా ఉండేది. శనివారం తెలుగు కార్యక్రమంలో నేటి శ్రోత అను శీర్షికతో ఎన్నికైన శ్రోత గురించి పరిచయం చేసేవారు. దానిలో శ్రోతలు తమకు నచ్చిన సినిమా పాటలను తగిన వ్యాఖ్యానంతో వివరించాలి. దానిని శ్రోతలకు వినిపిస్తూ మధ్యలో వారు కోరిన పాటలను వినిపించేవారు. ఎన్నికైన శ్రోత పేరు, చిరునామా వివరాలు 1 వారం ముందే ప్రకటించేవారు. ఆ రోజుల్లో సమగ్ర సమాచారం, వినోదం, విజ్ఞానం, మనోవికాసంతో సకల జనులను అలరించిన ఏకైక సాధనం రేడియో అనడంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు. అందుకే రేడియో అందరికీ మంచి నేస్తంగా, నేటికి ఎందరినో హత్తుకుంటూ వారి మనసుల్లో నిలిచిపోయింది. ఈ రేడియో కార్యక్రమాల గురించి చెప్తున్నప్పుడు నా స్వీయానుభవం ఒకటి చెప్పాలనిపిస్తోంది. నేను బాగా చిన్నతాన్ని, అంటే 4-5 సంవత్సరాల నుంచి 8-9 సంవత్సరాలు వచ్చే వరకు ఈ మధ్యకాలంలో ఈ సినిమా పాటలు మా ఇంట్లో పెద్దవాళ్ళు, ఆడవారు పెట్టేవారు. ముఖ్యంగా తాతగారు అయితే న్యూస్, వ్యవసాయదారుల కార్యక్రమం చూసేవారు. కానీ నాటికలు, నాటకాలు, ఈ సినిమా పాటలు ఇలాంటివన్నీ కూడా మా ఇంట్లోని మా అమ్మగారు, మేనత్త ఇలాంటి వాళ్ళు ఎక్కువ వింటూ ఉండేవారు. మగవాళ్ళు కూడా, చిన్నాన్న, మామయ్య వీళ్ళందరూ వింటున్నప్పుడు ఆ పాటల మధ్యలో సినిమా పేరు, రచయిత పేరు, పాడిన వారి పేరుతో సహా వచ్చేవన్నమాట. అలాంటప్పుడు ఒక్కోసారి రాబోయే సినిమాలో పాట అనేసి ఇంచుమించు రోజులో ఎన్ని పాటలు ఇచ్చినా సరే అందులో 2-3 పాటలు రాబోయే సినిమాలోని పాట అని ఇచ్చేవారు. అప్పుడు వివరాలు ఉండేవి కాదు, రాబోయే సినిమా నుంచి ఈ పాట అనేసి ఇచ్చేసేవారు. నేను అనుకునేదాన్ని, ఈ రాబోయే సినిమా అనేదే ఓ సినిమా పేరు కావాలి, అబ్బా ఈ రాబోయే సినిమాలో అన్ని పాటలున్నాయా, అన్ని పాటలుంటే సినిమా ఎంత పెద్దది ఉంటుందో, రోజల్లా చూడాలి కావాలో సినిమా అనుకునేదాన్ని నేను. అలాగా పెద్ద అయిన తర్వాత కానీ నాకు ఆ రాబోయే సినిమాకి అర్థం తెలియదు. ఇప్పట్లాగా అప్పుడు ఆడియో రిలీజ్ ఫంక్షన్లో ఆ సినిమా పేరు తెలిసేది కాదు, ఇప్పుడంటే పాటలు ముందరే తెలిసిపోతున్నాయి. అప్పుడు మాత్రం రేడియోలో రాబోవు సినిమా నుంచి, బాలు జానకి గారి గళం నుండి ఒక పాట అని వేసేసేవారు. అది విని ఇంకా నాకు ఎంత ఇదంటే గొప్ప అనుమానం అన్నమాట, ఈ రాబోయే సినిమా ఏంటి, ఇందులో ఇన్ని పాటలు ఏంటి అనేసి నాకు ఒక డౌట్. అది కొంచెం పెద్దయ్యాక ఓహో అది కమింగ్ అప్ మూవీ అనే విషయం అర్థమైంది. అప్పుడు ఓహో ఇది వివిధ సినిమాల్లోని వివిధ పాటలు వీళ్ళు ఇలా చెప్పి వేస్తున్నారు అని కనువిప్పు కలిగింది. ఇక ఆనాటి వినోద కార్యక్రమాల్లో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది పత్రికల గురించి, వార్తాపత్రికలు. అలాగే ఈ వార్తాపత్రికల పుట్టు పూర్వోత్తరాల గురించి ముందుగా తెలుసుకుందాము. ఆధునిక కాలంలో సమాజ చైతన్యానికి, ప్రజా జాగృతికి పత్రికలు, సమాచార రంగాలు గణనీయమైన పాత్రను పోషిస్తున్నాయి. కానీ ప్రాచీన కాలంలో ఈ పత్రికలు లేవు. విద్యుచ్ఛక్తిని కనుగొనటం, అచ్చుయంత్ర తయారీ, తంతి తప్పాల సౌకర్యాల విస్తృతి వంటివి పత్రికల పుట్టుకకు కారణాలయ్యాయి. భారతదేశంలో వార్తాపత్రికల ప్రచురణకు శ్రీకారం చుట్టిన మొట్టమొదటి భారతీయుడు రాజా రామ్మోహన్ రాయ్. అందువల్లనే ఇతనిని సామాజిక వికాసోద్ధారకుడు అని గౌరవిస్తారు. రాయ్ కంటే ముందు ఇంగ్లీషు క్రైస్తవ మిషనరీలు మన దేశంలోని మత సాంఘిక రంగాలలోని లోటుపాట్లను ఎత్తి చూపడానికి, క్రైస్తవ మత గొప్పతనాన్ని తెలియజేయడానికి పత్రికలను ఏర్పాటు చేశారు. అయితే వారి ప్రయత్నాన్ని నిరసించడానికి రాయ్ సంవాద కౌముది అనే బెంగాలీ పత్రికను, మిరాత్ ఉల్ అక్బర్ అనే పారసీక పత్రికను ఏర్పాటు చేశారు. అవే భారతదేశంలో మొట్టమొదటి పత్రికలు. తెలుగునాట 1835లో మొదటి పత్రిక బళ్ళారిలో ప్రారంభమై క్రైస్తవ మిషనరీల ఆధ్వర్యంలో నడిచింది. ఆ తర్వాత 1840వ సంవత్సరంలో సత్యదూత స్థాపితమై పెళ్లిళ్లలో జరిగే దుబారా ఖర్చులను గూర్చి, భోగం మేళాల వల్ల కలిగే అనర్థాలను గూర్చి ప్రచురించింది. గిడుగు రామ్మూర్తి పంతులు గారు ప్రారంభించిన గద్య చింతామణి ప్రసిద్ధి పొందిన పత్రిక. ఈ పత్రిక తరువాత ప్రారంభమైన వర్తమాన తరంగిణి పత్రిక సుమారు 8 సంవత్సరాల కాలం వారపత్రికగా కొనసాగింది. దివ్య వర్తమాని అనే వారపత్రిక క్రైస్తవ యాజమాన్యంలో ప్రచురింపబడేది. దివ్య వర్తమాని పత్రిక మద్రాసులో అచ్చువేయబడేది. ఆ తర్వాత ఆంధ్రదేశంలోని బళ్ళారి నుంచి శ్రీయక్షిణి అనే 1863 సంవత్సరం నుంచి 1867 వరకు ఈ పత్రిక నడపబడేది. కిందటి శతాబ్ది ఉత్తరార్థంలోని సుజనరంజని, తత్వబోధిని, వివేకవర్ధిని, పురుషార్థ ప్రదాయిని వంటివి ఆనాటి సమాజ సాంఘిక సాంస్కృతిక రంగాలను, ప్రజల జీవన సరళిని వివరిస్తున్నాయి. 1853వ సంవత్సరంలో చిన్నైసూరి గారి వాణీదర్పణ ముద్రాక్షరశాల అనే అచ్చుయంత్రాన్ని స్థాపించుకున్నారు. సిపి బ్రౌన్ ఈ కాలంలో సుమారు 8 ముద్రాక్షరశాలలు ఉన్నాయని రాశారు. ఈ విధంగా పత్రికల యొక్క పుట్టు పూర్వోత్తరాలు. ఇక పత్రికల గురించి సమగ్ర సమాచారాన్ని తెలుసుకునే ముందు ఒక చిన్న విరామం తీసుకొని మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. స్టే ట్యూన్డ్ ఫ్రెండ్స్.
పిలిచెను రే రాజు నిలిచెను, ఇదే నీదే కదా చెలి, నారాణి నీవే కదా.
నారాజు పిలిచెను రే రాజు నిలిచెను, ఇరే నాదే కదా, ఇక నీ రాణి నేనే కదా.
నిన్ను చూచి నీవన్నీ చూచి నన్ను నేనే మరచేనులే, నన్ను నేనే మరచేనులే. పిలిచెను రే రాజు నిలిచెను, ఇదే నీదే కదా చెలి, నారాణి నీవే కదా. కోనలో దాగెనో, ఏ కోనలో దాగెనో. పిలిచెను నీదే కదా చెలి నారాణి నీవే కదా
నారాజు పిలిచెను రే రాజు నిలిచెను ఏ రే నాదే కదా ఇక నీ రాణి నేనే కదా
అందరికీ నమస్కారం. నేను మీ అంజన సౌమ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
శ్రోతలకు నమస్కారం. ధర్మార్థ కామమోక్షాణం ఆరోగ్యం మూలముత్తమం. మన ధర్మం మనం నిర్వర్తించాలన్నా, సంపదలను గడించాలన్నా, కోరికలను సాకారం చేసుకోవాలన్నా, చివరకు భగవత్ సన్నిధి పొందాలన్నా చక్కటి ఆరోగ్యం మనకు కావాలి. నేటి ఆధునిక యాంత్రిక ప్రపంచంలో ఆరోగ్యంగా ఆనందంగా ఉండటానికి మీరు పాటించవలసిన స్వాస్థ్య సూత్రములను ఆరోగ్యవాణి కార్యక్రమంలో నేను డాక్టర్ సుందర్రాజ్ పెరుమాళ్ మీకు వివరిస్తాను. భారత కాలమానం ప్రకారం ప్రతి శనివారం రాత్రి 7:30 to 8:30 వరకు లైవ్లో నాతో మాట్లాడి మీ సందేహాలను నివృత్తి చేసుకోండి. ఆదివారం తిరిగి ఇదే సమయానికి ప్రసారమయ్యే ఆరోగ్యవాణి షోను తప్పక వినండి. వింటూనే ఉండండి మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 ఆమడలే వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్ని చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలో అస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకు తరాలు అంతరాలు కార్యక్రమానికి పునః స్వాగతం ఫ్రెండ్స్. తెలుగులో వెలువడిన తొలి పత్రిక పేరు ఆంధ్రపత్రిక. దీని వ్యవస్థాపకులు కాశీనాథుని నాగేశ్వరరావు గారు. ఈ పత్రిక 1908 ఆరంభమైంది. అటు పిమ్మట తెలుగు పత్రికారంగం చాలా వేగంగా అభివృద్ధి చెందింది. పత్రికలు ప్రచురించే కాలాన్ని అనుసరించి దినపత్రికలు, వారపత్రికలు, పక్షపత్రికలు, మాసపత్రికలుగా పత్రికల్లో ప్రచురితమయ్యే అంశాలను అనుసరించి వార్తాపత్రికలు, సాహిత్య పత్రికలు, ఆర్థిక పత్రికలు, సాంకేతికాది పత్రికలుగా ప్రచురణ పొందే పద్ధతులను బట్టి అచ్చుపత్రికలు, రాతపత్రికలు, గోడపత్రికలుగా విభజించుకోవచ్చు. పత్రిక సంచికల మధ్య ఉండే వ్యవధిని అనుసరిస్తే వాటిని వర్గీకరిస్తే ఇలా విభజిస్తారు. దినపత్రికలు, రోజుకి ఒక సంచికగా వెలువడే పత్రికలను దినపత్రికలుగా వ్యవహరిస్తారు. సాధారణంగా వార్తాపత్రికలు దినపత్రికలుగా వెలువడుతూ ఉంటాయి. తొలుత ఆంధ్రపత్రిక, కృష్ణపత్రిక, నమస్తే తెలంగాణ వంటివి నడిచాయి. వీటిలో కృష్ణపత్రిక మరలా ప్రారంభమైంది. చాలా వరకు దినపత్రికలు ఉదయం వస్తూ ఉంటాయి. సాయంకాల సంచికలు వెలువరించే పత్రికలు మరికొన్ని ఉన్నాయి. సమాచార వ్యవస్థ వేగంగా లేని రోజుల్లో ఉదయం రావాల్సిన పత్రికలు మధ్యాహ్నం కానీ పాఠకుని చేతికి అందేవి కావు. ఈ నేపథ్యంలో తెల్లారే సరికల్లా పాఠకుని చేతికి పత్రికను అందివ్వడాన్ని సవాలుగా స్వీకరించిన పత్రికలు ముందుకెళ్ళిపోయి సర్క్యులేషన్లో ఇలా చేరవేయలేని పత్రికల్ని వెనక్కు నెట్టేశాయి. ఇక వారపత్రికలు, వారపత్రిక వారానికి ఒక సంచికను మాత్రమే వెలువరిస్తాయి. పక్షపత్రికలు 15 ఒకమారు మాత్రమే వెలువడుతుంది. మాసపత్రికలు 1 ఒకమారు వస్తుంది. ఇక ద్వైమాసిక పత్రిక అంటే 2 ఒకమారు వచ్చే పత్రిక. ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయటంలో ఇవి ముఖ్యమైన పాత్రని పోషిస్తున్నాయి. పత్రికలు తాము ప్రసారం చేసే, అంటే తాము అచ్చువేసే అంశాలను బట్టి వాటిని ఈ రకాలుగా విభజించవచ్చు. ఆర్థిక రంగ పత్రికలు, సాహిత్య పత్రికలు, విద్యా ఉపాధి పత్రికలు, నేర పరిశోధన పత్రికలు, సినిమా పత్రికలు, హాస్య పత్రికలు, విజ్ఞాన పత్రికలు, ఆధ్యాత్మిక పత్రికలు, డైజెస్ట్ పత్రికలు, పిల్లల పత్రికలు, హేతువాద పత్రికలు, ఇలాగా ఎన్నో రకాల పత్రికలు మనకి అందుబాటులో ఉన్నాయి. తెలుగు పత్రికలు మొదటి నుండి సమాజం, రాజకీయాలు, సాహిత్యం, కళలు వంటి అనేకమైన విషయాలపై గట్టి ప్రభావాన్ని చూపుతున్నాయి. వీరేశలింగం పంతులు గారు ఆయన శిష్యుల సహకారంతో 1891 నుండి 1899 వరకు స్త్రీ జనోద్ధరణ మరియు సత్య సంవర్ధిని పత్రికలను నడిపారు. వారి శిష్యుడైన రాయసం వెంకటశివుడు గారు జనాన పత్రికను 1894 కొనుగోలు చేసి 1907 వరకు చిలుకూరి వీరభద్రరావు గారి సహకారంతో నిర్వహించారు. ఈ పత్రికల్లో సంఘ సంస్కరణ, స్త్రీ విద్య, స్త్రీ జనోద్ధరణ వంటి విషయాలపై తీవ్రమైన చర్చలు చేసి సైద్ధాంతికంగా బలం కల్పించుకున్నారు. ఇక ఈ పత్రికల గురించి ఒక ఇద్దరు ప్రముఖులు ఏ విధంగా వ్యాఖ్యానించారో ఒక చిన్న నిర్వచనం చూసిన తర్వాత తెలుసుకుందాం. నిత్యం ప్రపంచంలో ఏ మూల ఏమి జరిగినా ప్రజలకు తెలియజేసేవే వార్తాపత్రికలు. ప్రభుత్వాలకు ప్రజలకు మధ్య వారధులు పత్రికలు. జనాలను చైతన్యపరుస్తూ సమాజ నిర్మాణానికి మూల స్తంభాలుగా నిలుస్తున్నాయి ఇవి. ఇక ప్రముఖుల వ్యాఖ్యానాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. 1000 తుపాకుల కంటే వ్యతిరేకంగా రాసే 4 వార్తాపత్రికలకు భయపడాలి అన్నారు నెపోలియన్ గారు. పత్రిక ఒక్కటున్న 10,000 సైన్యము, పత్రిక ఒక్కటున్న మిత్రకోటి, ప్రజలకు రక్షలేదు పత్రిక లేకున్నా అన్నారు నార్ల వెంకటేశ్వరరావు గారు. ఒక్క పత్రిక 10,000 సైన్యంతో సమానము, ఒక పత్రిక 1,000,000 మంది మిత్రులతో సమానము, ఒక పత్రిక లేకపోతే ప్రజలకు రక్ష లేదు అనేసి ఆయన చెప్తున్నారు. ఈ విధంగా పత్రికా రంగం గురించి, దాని అభివృద్ధి గురించి మనం తెలుసుకున్నాము. ఇక ఆనాటి ప్రజల వినోద కార్యక్రమాల్లో మరొక చాలా ముఖ్యమైన భాగాన్ని ఆక్రమించుకుంది కాలక్రమేణా టెలివిజన్. దీని గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. టెలివిజన్, దీన్నే దూరదర్శిని అని మనం తెలుగులో పిలుచుకుంటాము. ఈ టెలివిజన్ అనేది సుదూర ప్రాంతాలకు ఒక మాధ్యమం ద్వారా చలనచిత్రాలను, ధ్వనిని ఒకేసారి గ్రహించగలిగే సాధనం. దీని ద్వారా దృశ్య మరియు ధ్వని సమాచారాన్ని ఒకేసారి గ్రహించవచ్చు. ఇది నలుపు, తెలుపు మరియు రంగుల్లో చిత్రాలను చూపించే సాధనం. టెలివిజన్ అనే పదానికి మూలం లాటిన్ మరియు గ్రీకు పదాలు. దూరదృష్టి అనే అర్థం వచ్చే గ్రీకు పదం టెలి అంటే దూరం, మరియు లాటిన్ పదం విజియో అనగా దృష్టి అనే అర్థం. ఎక్కడో సుదూర ప్రాంతాల్లో జరిగే వింతల్ని, విశేషాలని మన కళ్ళ ఎదుట చూడాలనే తపన మానవుని హృదయాంతరాలలో ప్రాచీన కాలం నుండి మొదలవుతూనే ఉంది. మాయాలాంతరు, మంత్రదండం, అంజనం, డబ్బి మొదలైన విచిత్ర సాధనాల సహాయంతో ఇలాంటివి సాధ్యమయ్యేవని పిట్టకథల్లో, పుక్కిటి పురాణాల్లో ఎన్నోసార్లు విన్నాం. ఒక తరం ముందు కూడా మానవుడు ఊహించలేని ఈ పరిణామం మన తరంలో సిద్ధిస్తుందని ఎవరు కలలుగన్నారు? విద్యుత్ సహాయంతో వార్తల్ని పంపే టెలిగ్రాఫ్ను కనుక్కోబడిన రోజుల్లోనే బొమ్మల్ని కూడా ఇలా పంపడానికి వీలవుతుందా అని అలెగ్జాండర్ బెయిన్ అనే స్కాట్లాండ్కి చెందిన మనోవైజ్ఞానిక శాస్త్రజ్ఞుడు ప్రయత్నించాడు. దీనికోసం 1842 ఇతను రూపొందించిన చిన్ని యంత్రాన్ని బేక్వెన్ 5 తర్వాత మెరుగుపరిచాడు. ఈ యంత్రంలో ప్రసారిణి, రిసీవర్ అనే 2 స్తూపాలు ఉంటాయి. ఆ 2 గడియారాల సహాయంతో ఒకే వేగంతో తిరుగుతాయి. ప్రసారిణి చుట్టూ చుట్టబడిన పల్చని లోహపు రేఖపై మనం ప్రసారం చేయదలుచుకున్న బొమ్మలు గీయబడి ఉంటాయి. ఈ బొమ్మల్ని విద్యుత్వాహక ధర్మం లేనటువంటి సిరాతో గీస్తారు. స్థూపం తిరిగేటప్పుడు ఒక సూది దాన్ని తాకుతూ క్రమంగా పక్కకు జరిగే ఏర్పాటు ఉంటుంది. ఈ సూదిని బ్యాటరీ ద్వారా రిసీవర్కి సంధిస్తారు. విద్యుత్వాహకం కాని సిరాని సూది తాకినప్పుడు వలయంలో ప్రవహించే విద్యుత్తుకు అంతరాయం కలుగుతుంది. రిసీవర్లో కూడా స్థూపం చుట్టూ ఓ కాగితం అంటించబడి ఉంటుంది. దానిపై రసాయనిక పూత ఉంటుంది. విద్యుత్ ప్రవాహంలో అంతరాయం కలిగినప్పుడు తప్ప మిగతా సమయాల్లో రసాయనిక చర్య మూలంగా బొమ్మ తాలూకు గుర్తులు కాగితంపై ఏర్పడతాయి. అంటే రంగు కాగితంపై తెల్లని బొమ్మ ఏర్పడుతుందని అర్థం. సుమారు అర్ధ శతాబ్దం తర్వాత ఆర్థర్ కాన్ అనే జర్మన్ భౌతిక శాస్త్రజ్ఞుడు ఈ పద్ధతిని మెరుగుపరిచాడు. ప్రసరిణిలో సూదికి బదులు ఫోటో ఎలక్ట్రిక్ సెల్ని అతడు ఉపయోగించాడు. ప్రసారం చేయాల్సిన బొమ్మ వివిధ భాగాలపై క్రమంగా కాంతిని పడనిస్తాడు. ఇలా చేయడాన్ని స్కానింగ్ అంటారు. వివిధ భాగాల కాంతి తీవ్రతలకు అనుగుణంగా విద్యుత్ ప్రవాహంలో మార్పులు సంభవిస్తాయి. ఈ విద్యుత్తును రిసీవర్కి పంపిస్తారు. మారుతున్న విద్యుత్కి అనుగుణంగా ఇక్కడ ఓ చిన్న దీపం వెలుగుతూ దాని కాంతి తీవ్రతలో హెచ్చు తక్కువలు ఏర్పడతాయి. తిరుగుతున్న స్థూపం చుట్టూ అతికించబడిన ఫోటోగ్రాఫ్ కాగితంపై ఈ కాంతి పడినప్పుడు ప్రసారిణిలో ఉండే బొమ్మలాంటి ప్రతిబింబం నిర్మించబడుతుంది. ఫోటోలు, దస్తావేజులు లాంటి ముఖ్యమైన రికార్డులను ఒక చోటు నుండి మరొక చోటికి ప్రసారం చేయడంలో ఇలాంటి పద్ధతి ఇప్పుడు కూడా వినియోగిస్తున్నారు. పోలీసు శాఖకి, వార్తాపత్రికలకి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంది. వార్తలకు సంబంధించిన ఫోటోలను వివిధ నగరాల నుండి వెలువడే పత్రికల్లో ఏకకాలంలో ముద్రించడానికి ఈ పద్ధతి బాగా ఉపకరిస్తుంది. అమెరికాలోని కొన్ని పత్రికా సంస్థలు ఈ పద్ధతి ద్వారా మొత్తం వార్తాపత్రికలనే పేజీల వారీగా ప్రసారం చేయటం 1950 నుండి వాడుకలో ఉంది. ఓ ఇంట్లో రిసీవర్ని ఉంచుతారు. వార్తాపత్రిక తయారైన కొద్ది సెకండ్లలోనే దాని కాపీ చందాదారు ఇంట్లో ప్రత్యక్షమవుతుంది. వివిధ చందాదారులకు కాపీలను అందించటం క్షణాల్లో జరిగిపోతుంది. పత్రికల్ని వాహనాల్లో తీసుకెళ్లడం, ఇంటింటికి పంచిపెట్టడం లాంటి బాదరబందీ ఉండదు. టెలివిజన్లో ఖాళీగా ఉన్న ఛానల్ ద్వారా చందాదారు నిద్ర లేవకముందే వార్తాపత్రికల్ని ప్రసారం చేయవచ్చని బ్రిటన్ ఇంజనీర్లు విశ్వసిస్తున్నారు. అయితే పెద్ద ఎత్తున రిసీవర్లను చకచకా ఉత్పత్తి చేసే వీలుంటే తప్ప ఇలాంటి ప్రయోగం విజయవంతం కాదు. ఇక ఇవి ఫ్రెండ్స్ టెలివిజన్కి సంబంధించి ఈ వారం వివరాలు. మరిన్ని వివరాలు విపులంగా వచ్చే వారం తెలుసుకుందాము. అంతవరకు సెలవు. మరి స్టే ట్యూన్ ఫ్రెండ్స్. మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. వింటూనే ఉండండి. నమస్తే.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే గిరిజా గారి తరాలు అంతరాలు కార్యక్రమం. May 16, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of MindMedia. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.